Step into modern luxury at Langham in Grandview. Your boutique, studio plus suite awaits with a premium kitchen, spa-inspired bathroom, and elevated finishes throughout. Just steps from your door, lounge poolside in a private cabana, unwind in the hydrotherapy spa, perfect your swing with virtual golf simulators, or visit the fitness center for a Peloton ride. Availability at Langham is limited. Reserve your studio plus suite today at livepreferred.com.
My Media, the voice of India. My Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం ఆర్జే భార్గవి గారి ప్రియమైన మీతో కార్యక్రమం April 13, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
Disclaimer: the views, comments and conclusions in the following program, either expressed or implied, are those of the hosts and not necessarily the beliefs of MindMedia. All the material presented by the hosts is warranted by the hosts that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the hosts may express their views, which may be slightly or extremely biased and hence listeners' discretion is advised.
శ్రోతలకు నమస్కారం. మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా పెన్షన్ ప్రీమియం మీతో కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే భార్గవి. మెరుపు మెరిస్తే, వాన కురిస్తే, ఆకాశమున్న హరివిల్లు విరిస్తే, అవి మాకే అని ఆనందించాలన్న పసుపునలే వారంతా. కానీ కళ్ళు పోయి, కాళ్ళు చేతులు విరిగిపోయి, హాస్పిటల్స్ లో, శరణార్థుల శిబిరాల్లో దైన్యంగా గడుస్తోంది వారి స్థలం. ఉండడానికి ఇళ్ళు, ఆడుకోవడానికి మైదానాలు కాదు కదా, అసలు అమ్మా నాన్నలు ఉండో లేదు తెలియదు చాలా మందికి. ఒక పక్క బాంబుల మోత, మరో పక్క కళ్ళ ముందే కుప్పగొడుతున్న ఇళ్ళు, రోడ్ల మీద శవాల కుప్పలుగా మారుతున్న మనుషుల్ని చూస్తూ ఆ చిన్ని మసులు పడుతున్న క్షోభని, రక్తోడుతూ కొన ప్రాణంలో కొట్టుమిట్టాడుతున్న కన్న బిడ్డల్ని ఎలాగైతే కాపాడుకోవాలి పరుగులు తీస్తున్న పెద్దల ఆయుధని వర్ణించడానికి ఏ భాష పదాలు సరిపోతాయి? అమ్మా సచి స్వర్గానికి వెళ్తారని చెప్పావుగా, అక్కడ చాలా అన్నం ఉంటుందా, నాకు పెడతారా అని బాంబు దాడిలో రెండు కాళ్ళు కోల్పోయి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 8 బిడ్డ ఆకలికి తట్టుకోలేక పదే పదే అడుగుతుంటే ఏం చెప్పగలదు ఆ తల్లి? చిన్నారి ఆకలి తీర్చేందుకు ఏమన్నా తెద్దామని బయటకు వెళ్దామంటే తిరిగి రాగలను అన్న భరోసా లేదు. ఆసుపత్రి ఆవరణ నిండా రక్తం కారుతున్న దేహాలతో మనుషులు, తండ్రుల చేతుల్లో వేలాడుతున్న పిల్లల శవాలు, బాంబు దాడి భీకర శబ్దాలను తలదండే ఆర్తనాదాలు. నిస్సహాయంగా చూస్తూ ఉండడం తప్ప ఆ పరిస్థితుల్లో ఏ తల్లైనా ఏం చేయగలుగుతుంది? కాళ్ళు చేతులు విరిగిపోయి శరీరం అంతా గాజు ముక్కలు చీరేసిన గాయాలతో హాహాకారం చేస్తూ వస్తున్న పిల్లల్ని చూసి వైద్య సిబ్బంది తట్టుకోకపోతున్నారు. ఆడుతూ పాడుతూ గంతులేయాల్సిన బాల్యానికి నిండు నూరేళ్లు నిండిపోవడాన్ని చూసి మంచాలు మౌనంగా రోధిస్తున్నాయి. అమ్మా నాన్నలు కనిపించక కూలిపోయిన ఆ భవనాల్లో తన ఇల్లేదో తెలియక వెతుకుతూ తిరుగుతున్న అనాథ పిల్లల్ని చూసి మొండి కోడలు సైతం చూపిస్తున్నారు. సిరియాలోని ఘౌటా నగరం ఇప్పుడు పిల్లల పాలన భూమి మీద నటకల్లా మారిందని, ఇది అంతర్యుద్ధం కాదు, సిరియా పిల్లల మీద యుద్ధం అని యునిసెఫ్ పేర్కొంది. అందుకే గతేడాది 1000 దాకా చిన్నారులు మృతి చెందగా, ఏడాది గత 2 1000 ప్రాణాలు పోయాయి. మొన్న అలెపో, నిన్న ఇడ్లిబ్, నేడు ఘౌటా. 7 హృదయ విదారమైన వార్తలన్నో సిరియా నుంచి వస్తున్నాయి. తిరుగుబాటు నియంత్రణలో ఉండడం ఘౌటా చేసిన నేరం. 400,000 మంది జనాభా ఉన్న ఆ నగరాన్ని చుట్టుముట్టిన సైన్యం పౌరులను సురక్షిత ప్రాంతాలకు తరలించకుండానే దాడులకు పాల్పడడం, తీవ్రమైన ప్రాణ నష్టం జరుగుతోంది. రాకెట్లు, బాంబు దాడులతో ఇళ్లు కుప్పకూలికపోవడంతో చావగా మిగిలిన వాళ్ళు బేజెంటలో, భూగృహాల్లో, సొరంగాల లాంటి చీకటి కోట్లలో తలదాచుకుంటున్నారు. సాధారణంగా పౌరులెవరూ ఇళ్లలో భూగృహాలు కట్టించుకోరు. దాడులు మొదలయ్యాక కొందరు అప్పటికప్పుడు ఇళ్ల కింద గోతులు తవ్వుకుని అందులో దాక్కుంటున్నారు. వాటి మీద ఇళ్లు కూలడంతో చాలా సార్లు అవి వారికి సజీవ సమాధులవుతున్నాయి. బతికి ఉన్న వారికి లేదు, భయపడిన వారికి చికిత్స లేదు, మందులు లేవు. పునరావాస శిబిరాలన్నీ నిండిపోవడంతో పార్కుల్లో, వీధుల్లో, నేరాల కింద బతుకుతున్నారు చాలా మంది. ఐక్యరాజ్య సమితి ద్వారా అందుతున్న సాయము వారికి అందే పరిస్థితులు లేవు. ఇప్పుడు ఒక్క గౌలోనే 100,000కు పైగా చిన్నారులు తక్షణ సాయం కోసం చూస్తున్నారు. ఎర్రటి స్వెటర్, రింగ్రింగుల జుట్టు, వెచ్చటి దుప్పటి కింద నిద్రపోయినట్లున్నాడు 7.5 బాలు. అంబులెన్స్ లో నుంచి అతన్ని దించగానే ముగ్గులు పుణికి ముద్దాడుతూనే తల మీద నుంచి ధారలుగా కారుతున్న రక్తాన్ని చూసి గబగబా చికిత్సకు ఏర్పాటు చేసింది అక్కడి నర్సు. ఆమె ఎక్కడ తొట్టుపాటు లేదు, కొన్నేళ్లుగా అలవాటైపోయిన దృశ్యాలు. అయినా ఆమెలోని అమ్మ పిల్లల్ని చూడగానే పోతుంది. అందుకే బతికితే ఆనందంతో మరో వద్దు, లేదంటే కన్నీటితో మరో వీడ్కోలు. ఎప్పటికీ ఇది మామూలేగా అనుకున్న హృదయం కదా, చలించక మానదు. ఎవరు చూడొచ్చారు, రేపు తానే ఉండకపోవచ్చు. ఎందుకంటే అక్కడ ఆసుపత్రులు, వైద్య సిబ్బంది దాడులు తప్పించలేని పరిస్థితి. కౌటాలో అంబులెన్సులు ఎన్నో దాడులు ధ్వంసమయ్యాయి. దాంతో సమయానికి చికిత్స అందక గాయపడిన చాలా మంది ఆసుపత్రికి చేరక ముందే ప్రాణాలు విడుస్తున్నారని వైద్యులు ఆవేదన చెందుతున్నారు. వైద్యులకే భద్రతకరమైన చోట ఇక ప్రజల ప్రాణాలను కాపాడేది ఎవరు? క్లుప్తంగా చెప్పాలంటే ప్రాణాలు కోల్పోతే అంతిమ సంస్కారాలు లేవు, గాయపడితే చికిత్స లేదు, మందులు లేవు, ప్రాణాలతో బతికి తినడానికి తిండి లేదు, పెద్దలకు రేపటి మీద ఆశ కలిగించే పిల్లలు లేరు, పిల్లలకు హక్కున చేర్చుకునే అమ్మానాన్నం లేరు. ఇది ఇప్పటి సిరియా. ప్రపంచ దేశాల నుంచి ఎందరో విలేకరులు అక్కడికి వెళ్లారు. ప్రత్యక్ష ప్రసారాల్లో అక్కడి పరిస్థితుల గురించి చెప్తూ కొందరు కన్నీటి పర్యంతమైతే ఇక్కడి వార్తలు కవర్ చేయడానికి చాలా ధైర్యం కావాలి, బాంబుల్ని ఎదుర్కోవడానికి కాదు చిన్నారుల పరిస్థితిని చూసి తట్టుకోవడానికి అంటూ బోర్న దిలపించారు మరికొందరు. ఇప్పుడే కాదు, సిరియా పరిస్థితిని మొదటి నుంచి పిల్లే ప్రపంచానికి చాటుతున్నారు. వార్తలు కవర్ చేయడానికి వెళ్ళిన ఓ టర్కిష్ ఫోటోగ్రాఫర్ కి బొద్దుగా ముద్దుగా ఉన్న ఓ 4 పాప కనిపించింది. ఒక ఫోటో తీసుకుందామని కెమెరాని సరి చేసుకున్నాడు అతను. కెమెరా క్లిక్ మనే లోపలే ఆ చిన్నారి మొహంలో నీళ్ళు, చేతులు రెండు పైకెత్తి, పెదాలు బిగించి అమ్మాయి అలా భయంగా బాధక ఎందుకు పోసిచ్చిందో అతనికి మొదట అర్థం కలేదు. తర్వాత తెలిసింది తన కెమెరాని తుపాకీగా భావించి లొంగిపోతున్నట్లుగా ఆ చేతులు పైకెత్తింది అని. 4 పాప ముఖంలో చావు భయాన్ని తొలిసారి చూసిన ఆ ఫోటోగ్రాఫర్ కంగు తిన్నాడు. 2014 డిసెంబర్లో జరిగిన సంఘటన ఇది. 2015 ఆ ఫోటోగ్రాఫర్ స్నేహితులు ఎవరో దీన్ని ట్విట్టర్ లో పెట్టగా ఒక్క రోజులోనే వైరల్ అయింది. ఆ ఫోటో చూస్తే ఏడుపొస్తుందంటూ ఎందరో కామెంట్లు రాశారు. ఆ ఒక్క ఫోటో ప్రపంచ దేశాల ముందు సిరియా పరిస్థితిని చర్చ పెట్టింది. ఆ తర్వాత కొన్నాళ్లకే 3 అలాన్ కుర్ది మృతదేహం మధ్యధరా సముద్రపు ఒడ్డుకి కొట్టుకొచ్చినప్పుడు దేశాలన్నీ వణికాయి. 2015 సెప్టెంబర్ని ఒక పత్రికల పాక శిఖరు ఎక్కిన ఆ చిత్రం సిరియా పౌరుల ప్రాణాలు కాపాడుకోవడానికి విదేశాలకు ఎలా పారిపోతున్నారో కళ్ళకు కట్టే. టర్కీ నుంచి గ్రీకు దీవి అయిన కోస్కి బయలుదేరిన రబ్బరు పడవ 5 మునిగిపోయింది. 8 చోటున పడవలో 16 ఎక్కించుకున్న ఫలితం అది. అలాంతో పాటు అతని తల్లి సోదరుడు కూడా ప్రాణాలు కోల్పోయారు. అలా దేశం వదిలి పారిపోతూ ఇప్పటికీ 1,000 సముద్రంలో ప్రాణాలు వదిలారు. నాన్న పట్టుకో, నాన్న నాన్న అంటూ 10 అబ్దుల్ బాసిత్ ఆక్రమణల వీడియో ఇంటర్నెట్ ని మరో కుదుపు కుదిపింది. ఇద్లిపు పట్టణంలో బ్యారల్ బాంబు పేలి అబ్దుల్ కాళ్ళు 2 విరిగిపోయాయి. చుట్టూ పొగ మధ్యలో నిలబడలేక కుప్ప కూలిపోతూ తండ్రిని ఎత్తుకోమంటూ అరవడం చూసి కంటతడి పెట్టని వారు లేరు. ఆ దాడిలో అబ్దుల్ తల్లి చెల్లెలు చనిపోయారు. 2 ఊపిరితిత్తులు పాడే తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ప్లీజ్ మిమ్మల్ని కాపాడరు అంటున్న సిరియా అలా ట్వీట్లతో ట్విట్టర్ వెల్లువెత్తుతోంది. గాయాలతో ఏడుస్తూ కళ్ళు తుడుచుకుంటూ తమని కాపాడమని వేడుకుంటూ వారు పోస్ట్ చేసే వీడియోలు చూస్తే ఎవరికైనా కడుపు తరుక్కుంటుంది. రాకెట్ దాడిలో మా ఇల్లు కూలిపోయింది, కిటికీ అద్దం గుచ్చుకుని నా కడుపు, ఒకంట కన్నీరు, ఒకంట రక్తం కారుతుండగా చిట్టి తల్లి ఆక్రందన. తినడానికి ఏమన్నా తెస్తానని వెళ్ళి నాన్న తిరిగి రాలేదు. బాంబు తగిలి నాన్న చచ్చిపోయాడని అమ్మ ఏడుస్తోంది. ఆఖరితో చెల్లి ఏడుస్తోంది, నేనేం చేయాలి? ఓ అన్న ఆదే, గత 4 తూర్పు గౌటా నగరంలో 1,000 పైగా మరణించగా 5,000 దాకా గాయపడ్డారు. అంతర్యుద్ధం కారణంగా నగరాలన్నీ ఏదో ఒకరి అధీనంలో ఉన్నాయి. దాంతో ప్రజలు ఊరు విడిచి వెళ్ళడానికి లేదు. తానునే తాము బందీలుగా ఉండే పరిస్థితి. నిత్యావసరాలు నిండుకున్న పాలకుల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడటమే, ఇచ్చినంత తీసుకుని నోరు మూసుకుని వెళ్ళడమే. ప్రస్తుతం తూటాలకి బలవుతున్న వాళ్లను చూస్తూ మౌనంగా నిస్సహాయంగా జీవోత్సవాలుగా బతుకుతున్నారు ప్రజలు. కాస్త చదువుకున్న తల్లు పిల్లల పేరున ట్విట్టర్ ఖాతాను తెరిచి తమ పిల్లల పరిస్థితులను ప్రపంచానికి తెలిపే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో అలెప్పో నగరం ఇలా దాడులకు గురైనప్పుడు బనా అలాబెద్ అనే 7 ఏళ్ల చిన్నారి తల్లితో కలిసి ట్వీట్లు చేస్తూ తొలిసారిగా సిరియా వరకు ప్రపంచం దృష్టిని మరల్చింది. బాంబుల మూతతో రాత్రిళ్లు ఉలిక్కి పడి లేస్తున్నాం. 15 నిమిషాల్లో 11 బాంబులు పేలాయి. నా ఫ్రెండ్స్ చనిపోయారు. నేను ఎన్నాళ్ళు ఉంటారో తెలియదు. యుద్ధం మా ఇంటి వరకు వచ్చింది. ఇదే నా కావచ్చు. ఇలా గుండెని పిండి ట్వీట్లతో బనా లక్షలాది ప్రజల అభిమానాన్ని చూడగలిగింది. ఎందరో ప్రముఖులు స్పందించి రీట్వీట్ల ద్వారా ఆమెకు ధైర్యం చెప్పేవారు. అమెరికా అధ్యక్షుడికి బహిరంగ లేఖ కూడా రాసింది ఆమె. ప్రస్తుతం తూర్పు ఘౌటా నుంచి మొహమ్మద్ నాజమే 15 నెలల మార్పు చేస్తున్న ట్వీట్లు ప్రపంచాన్ని ప్రశ్నిస్తున్నాయి. నా బాల్యాన్ని హత్య చేశారు మీరంతా కలిసి అంటూ సిరియాపై తలో చేయి వేసిన దేశాధ్యక్షుడిని పేరు పేరున నిలదీస్తున్నాడు నాజమే. రష్యా క్లస్టర్ బాంబులతో ఫుట్బాల్ ఆడుతుందని నెమ్మదిగా ముంచుకొస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తూ రక్తం ఓడుతున్న మా ఫోటోలు చూసి చూసి మీకు విసుగొచ్చేస్తుంటుంది, కానీ మేము వేడుకుంటూనే ఉంటాం. మీరు మౌనంగా చూస్తూ ఉంటే మేమందరం చచ్చిపోతాం. పరిస్థితి చేయి దాటకపోకముందే మా ప్రాణాలు కాపాడరు అని అర్థిస్తున్నాడు. చరిత్ర పక్కన పెట్టి గత 10 ఏళ్ల పరిస్థితి చూస్తే 2007-10 మధ్య సిరియాలో కరువు రాజ్యమైంది. ప్రజలు గ్రామాల నుంచి నగరాలకు విపరీతంగా వచ్చారు. పేదరికము, నిరుద్యోగము, అవినీతి ప్రజల్లో అభద్రత పెంచాయి, ఆందోళనలకు దారితీశాయి. సరిగ్గా అదే సమయంలో ట్యూనీషియా, ఈజిప్ట్ లాంటి పొరుగు దేశాల్లో తిరుగుబాట్లు విజయవంతమయ్యాయి. అరబ్ వసంతం అంటూ ప్రపంచ పత్రికలు వాటి గురించి గొప్పగా రాశాయి. ఈ పరిణామాలు ప్రజాస్వామ్యవాదుల్లో ఆశలను రేకెత్తించాయి. వారంతా కలిసి నియంత బషర్ అల్ అసద్ ని గద్దె దింపాలన్న లక్ష్యంతో 2011లో తిరుగుబాటు జెండా ఎగరేశారు. దాన్ని అణచివేసేందుకు దేశాధ్యక్షుడు సైన్యాన్ని ప్రయోగించాడు. అత్యంత కిరాతకంగా సైన్యం తిరుగుబాటుదారుల్ని బెండాడి హతమార్చడం మొదలుపెట్టింది. తల్లిదండ్రులు ఫలానా పక్షానికి మాదిరనే అనుమానంతో వారి పిల్లల్ని అరెస్ట్ చేయడం నిత్యమైంది. దారానగరంలో 13 ఏళ్ల హంజా అలీ అల్ ఖతీబ్ ని సిగరెట్లతో కాల్చి జనాంగాలు కోసి నానా చిత్రాంశాలు పెట్టి చంపడంతో ప్రగ్రహం వెల్లువెత్తింది. నిరసనలు వింటాయి. మొదట్లో ప్రభుత్వము తిరుగుబాటుదారులు, కుర్దులు, ఐసిస్ తీవ్రవాదులు ఇలా 4 పక్షాల మధ్య మొదలైన అంతర్యుద్ధం వివిధ కోణాల్లో విస్తరించింది. షియా ప్రజల్లో సున్నీ ముస్లింలు ఎక్కువగా ఉంటే సైన్యంలో షియా ముస్లింలు ఎక్కువగా ఉన్నారు. దానికి తోడు అల్ఖైదా, హిజ్బుల్లా లాంటి తీవ్రవాద సంస్థలు అక్కడ ఉనికిని చాటుతున్నాయి. అస్థిరతను ఆసరాగా చేసుకుని విదేశీ శక్తులు తిష్టవేశాయి. రష్యా, ఇరాన్లు అధ్యక్షుడికి కాస్తుంటే అమెరికా, టర్కీలు దారులకు మద్దతు ఇస్తున్నాయి. అమెరికా ఐఎస్ఐఎస్ తో పోరాడుతుంటే టర్కీతో పోరాడుతోంది. ఇజ్రాయెల్ హిజ్బుల్లా స్థావరాలపై వైమానిక దాడులు చేసింది. ఈ యుద్ధాలన్నిటి ఫలితంగా దేశంలోని కొన్ని ప్రాంతాలు సిరియా ప్రభుత్వ అధీనంలో ఉంటే కొన్ని ప్రాంతాలు తిరుగుబాటు అధీనంలోకి వెళ్ళాయి. ఐసిస్ అదుపులో కొన్ని కుర్దుల అధీనంలో మరికొన్ని ఉన్నాయి. సిరియాతో కలగజేసుకున్న ప్రతి దేశానికి సొంత అజెండా ఉంది. ఎవరి ప్రయోజనాలు వారివే. ఒక కాల్పుల విరమణ ప్రకటిస్తే మరొకరు ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించి దాడులకు దిగుతారు. ఎవరికి అక్కడ జరుగుతున్న మరణ హోమం తాలూకు పర్యవసానాలు పట్టవు. పోతున్న ప్రాణాలు కనిపించవు. అనాథలవుతున్న పసివారి ఆక్రందనలు వినిపించవు. అగ్రరాజ్యాలు రెండూ చెరోపక్షాలు ఉన్నప్పుడు ఐక్యరాజ్య సమితి మాత్రం ఏం చేస్తుంది? అందుకే సిరియా అందరి చేతిలో ఓ పావుగా మారిపోయింది. 7 ఏళ్లుగా మారణ హోమం కొనసాగుతున్నది. నగరాలన్నీ మట్టి దిబ్బలుగా మారాయి. మనుషులు శవాల కుప్పలుగా మారుతున్నారు. 8 ఏళ్ల క్రితం సిరియా జనాభా 2.2 కోట్ల పైనే, 1.8 కోట్లు ఇప్పుడు. 61 లక్షల మంది ప్రాణాలు అరచేత పట్టుకుని దేశంలోనే ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వలసపోతే 56 లక్షల మంది ఇతర దేశాల్లో శరణార్థులయ్యారు. వారిలో 5 లక్షల దేశం వదిలి వెళ్ళలేక అక్కడే ఉన్నందుకు 5 లక్షలకు పైగా ప్రాణాలు కోల్పోయారు. మరో 100,000 మంది దాకా ఆచుకులేరు. చనిపోయిన వారిలో 20,000 మంది నారులే. 85% మరణాలు ప్రభుత్వ బలగాల వల్లే జరిగాయి. 15 లక్షల మంది శాశ్వత అంగవైకల్యానికి గురైతే అందులో 86 మందికి పూర్తిగా కాళ్ళలో చేతిలో తీసేసిన పరిస్థితి. కృత్రిమ అవయవాల కోసం వేచి చూస్తున్న వారు వేలల్లో ఉన్నారు. 7 ఏళ్ల అంతర్యుద్ధం తర్వాత సిరియాలో దేశ భూభాగం అంతా మందు పాత్రలతో, బాంబులతో నిండిపోయింది. పేరు ఎందరి ప్రాణాలు తీసిన బాంబులే కాదు, పేలకుండానూ ఆ భూమి మీద లెక్కలేనన్ని బాంబులు ఉన్నాయని, వాటన్నింటినీ తొలగించడానికి 40 ఏళ్లు పట్టవచ్చు అని ప్రకటించింది హ్యాండిక్యాప్ ఇంటర్నేషనల్ అనే ఫ్రెంచ్ సంస్థ. యుద్ధం అయిపోయినా సిరియాలో ఎవరూ సురక్షితం కాదని ఈ సంస్థ 2 ఏళ్ల క్రితమే ప్రకటించింది. ఆహారం కోసం బయటకు వెళ్లే మహిళలు, వీధుల్లో ఆడుకునే పిల్లలు ఎవరైనా ఎప్పుడైనా పేరులకు పలవచ్చు. ఎందుకంటే అక్కడ చదరపు మీటర్ కి 10 పేదానికి సిద్ధంగా ఉన్న బాంబులు ఉంటాయని ఆ సంస్థ పేర్కొంది. బాంబుల్ని, ఆయుధాలని ఎలాగైనా వెతికి ఏరేవచ్చు, శరీరానికైనా గాయాలు మాంగవచ్చు, కానీ యుద్ధ భయం గుండెల్లో, కళ్ళల్లో, రక్తంలో, నర నరాల్లో ఇంకిపోయిన పసి మనసుల్లోంచి ఆ భయాన్ని తొలగించడం అర్థమేనా? అందుకు ఎన్ని తరాలు పడుతుంది? ఇదే ఇప్పుడు అక్కడి తల్లుల్ని వేధిస్తున్న ప్రశ్న. ఓ ప్రమాదం జరిగితే అయ్యో అంటారు, ఓ ప్రకృతి విపత్తు సంభవిస్తే బాధితులను ఎలా ఆదుకోవాలా అని ఆలోచిస్తారు. కానీ మన కళ్ళ ముందే మనుషుల్ని ఊచకోత కోస్తుంటే, ప్రాణాలని నిలువునా తీస్తుంటే ఎందుకు ప్రపంచం ఏమీ అనలేకపోతుంది? ఏ దేశంలోనూ, ఏ నగరంలోనూ ఒక్క నిరసన ప్రదర్శన జరగడం లేదెందుకని? ఉగ్రవాదులు, హంతకులు తమ ఇష్టం వచ్చినట్లుగా దారుణ మారణకాండకు తెగబడుతుంటే ప్రపంచం మౌనంగా చూస్తోంది ఎందుకు? బాంబు దాడుల్లో కాళ్ళు చేతులు తెగిపడుతుంటే, కళ్ళ ముందే అన్నల్ని నాన్నల్ని నిలబెట్టి కాల్చేస్తుంటే భయంతో వణికిపోతున్నారు పిల్లలు. పెద్దవాళ్ళు సరే, ఆ పసివాళ్ళు ఏం పాపం చేశారు, ఎన్నాళ్ళి కడుపుకోదా, ఇంకెన్నాళ్ళి నరమేద అంటూ ప్రశ్నిస్తున్నారు అక్కడి తల్లులు. వారికి సమాధానం చెప్పేదెవరు? ప్రియమని మీతో తీసుకుందాం ఒక చిన్న విరామం, వెంటనే ఉండండి. మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
వినందరా పిల్లలు, బామ్మగారి ముచ్చట్లు వేడివేడి అన్నంలో కొత్త ఆవకాయ ఇంత వెన్న వేసి కలిపినట్టు పాతకాలం నాటి బోలెడు విశేషాలు, వింటలు, చిట్కాలు, సామెతలు, పొడుపు కథలు మొత్తానికి అన్నీ కలిపి చక్కటి మంచి విందు భోజనం వినిపించేందుకు ఆర్జే సౌజన్య కాకాణి గారు బామ్మగారి ముచ్చట్లు అనే కార్యక్రమంతో మీ ముందుకు ప్రతి బుధవారం, ప్రతి శనివారం సాయంత్రం 5 నుంచి 5:30 వరకు వినిపించడానికి సిద్ధంగా ఉన్నారు. వినడానికి సిద్ధమేనా మరి మీరు?
హాయ్, నేను మీ చిత్ర, అండ్ యు ఆర్ లిసనింగ్ టు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
Hi everyone, this is your Ranina Reddy and you're listening to Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
కళకు నిజమైన బహుమానం అభిమానుల ప్రోత్సాహం. మరి మమ్మల్ని ఇంతగా ప్రోత్సహిస్తున్న ప్రియమైన మీతో మీ ఆరోగ్యం, ఆనందం, స్ఫూర్తిదాయకమైన అంశాలు, ప్రముఖుల సందేశాలతో పాటు ఒక మంచి మాటను కూడా పంచుకునేందుకు వచ్చేస్తుంది మీ ఆర్జే భార్గవి. మనసు విప్పి మాట్లాడేందుకు ప్రియమైన మీకు స్వాగతం.
అందరికీ నమస్కారం, నేను మీ శ్రీరామచంద్ర. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
పరుగులు తీయాలి, ఒక ఇత్తలో రకలు వేయాలి. హే, పరుగులు తీయాలి, ఒక ఇత్తలో రకలు వేయాలి.
పిరపిర చెర చెర పరుగున పరుగున ఊరు చేరాలి, మన ఊరు చేరాలి.
కొమ్ముల గజ్జలు, కణ 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 మెళ్ళో గంటలు, మాగులు దాటి వంకలు దాటి ఊరు చేరాలి, మన ఊరు చేరాలి. ఆ
గుంపులు గుంపులు తెల్లని కొంగలు బారులు బారులు అవిగో 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 నల్లని మబ్బులు గుంపులు గుంపులు తెల్లని కొంగలు బారులు బారులు అవిగో అవిగో అవిగో
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. మీరు వింటున్నారు మీతో భార్మితో. ఏప్రిల్ 13 అంటే వాళ్ళకి దలియన్ భాగ్ కాల్పుల దురంతం జరిగిన రోజు అన్నమాట. ఇవాళ భారతదేశ చరిత్రలో నెత్తుటి బలవంతుని తీరిన ప్రాంతం, భీకర స్వాతంత్ర్య పోరాటంలో 1200 మందిని ఒకేసారి బలిగొన్న విషాద ఘట్టం, నరహంతకుడి వీరాకాంక్షకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన ఆ ఘట్టానికి 100 జలియన్వాలా బ్లడ్ స్టోరీకి 100 పంచనదుల పంజాబ్ లో రక్తపుటేళ్లు పారి శతాబ్ది అయింది. ప్రశాంతమైన నేలలు, భయంకరమైన స్థితికి కారణమేంటి? సైనిక కవాతు తుపాకీ గుళ్ల వర్షంతో ఆ ప్రాంతం ఎందుకు మార్మోగింది? 1919 ఏప్రిల్ నెల 2వ వారం, అంతకుముందే బ్రిటిష్ ప్రభుత్వం తెచ్చిన రౌలట్ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు విడిపెడుతున్నాయి. మహాత్మా గాంధీ పిలుపుతో జనం ఎక్కడికక్కడ హర్తాలు తీస్తున్నారు, పిల్ల పెద్ద కదవు తొక్కుతున్నారు. పంజాబ్ లో ఉద్యమానికి సత్కుద్దీన్ బిచ్లు సత్యపాల్ సారథ్యం వహిస్తున్నారు. ఎక్కడికక్కడ ఉద్యమాన్ని అణచివేస్తున్న బ్రిటిష్ సైన్యం వారిని జైలుకు పంపింది. నాయకుల విడుదలకు డిమాండ్ చేస్తూ తమ అమృత్సర్ లో ఉద్యమ మరింత తీవ్రమైంది. ఉద్యమం పంజాబీలు ఒక సంవత్సరాలు, అంతకు 2 రోజుల క్రితమే ఏప్రిల్ 11 జనరల్ డయ్యర్ కు అమృత్సర్ సైనిక పటాలాల బాధ్యత అప్పగించారు. పంజాబ్ అధికారాలు మైఖేల్ ఓ డయ్యర్ నుంచి అమృత్సర్ పూర్తి బాధ్యతలు తీసుకున్నాడు జనరల్ డయ్యర్. అమృత్సర్ వచ్చిన మాడే ఎలాంటి సభలు జరపొద్దంటూ పట్టణంలో తిరుగుతూ ప్రకటన చేశాడు. పోలీసులు మాత్రం ఎలాంటి నిషేధాజ్ఞలు జారీ చేయలేదు. సభ విషయం అధికారులకు తెలుసు, అయినా జరపొద్దని ఏ అధికారి నిర్వాహకులకు చెప్పలేదు. సాధారణ హెచ్చరికే అనుకున్నారంట, పైగా కొత్త అధికారి. దీంతో శాంతియుత నిరసనలు ఆపేట్లేదని స్థానికులు తీర్మానించారు. పట్టణంలో ఓ పక్కగా ఉండే జలియన్వాలా బాగ్ సమావేశానికి వేదికగా ఎత్తున్నారు. అది పేరుకే తోటగాని ఓ మైదానంలా ఉంటుంది. మూడు వైపులా ఎత్తైన 2 అంతస్తుల భవన సముదాయం. మధ్యాహ్నం 3 గంటలకల్లా 20,000 మందికి పైగా అక్కడ సమావేశం. ప్రధాన గేటు పక్కన ఏర్పాటు చేసిన చిన్న వేదికపై భక్తులు ఒక్కొక్కరుగా మాట్లాడుతున్నారు. రౌలట్ చట్టాన్ని ఉపసంహరించాలి, సత్యపాల్ సైఫుద్దీన్ విడుదల చేయాలి, ఇదే వాళ్ల డిమాండ్లు. 4:30 హంస ప్రసంగం మొదలైంది. ఆవేశంగా ప్రసంగించినారు. విప్లవం వర్ధిల్లాలి అనే నినాదాలతో బాగ్ ప్రాంగణం మార్మోగుతోంది. అంతే రాక్షసుడిలా వచ్చాడు జనరల్ డయ్యర్. వెంటవ సైన్యం బాగ్ ను చుట్టుముట్టింది. ముందు వరుసలో భారతీయ సైనికులు, వెనుక బ్రిటిష్ సైన్యం. వచ్చిరాగానే కాల్పులకు ఆదేశాలు జారీ చేశాడు. ఉద్యమకారులు లొంగిపోతామన్నారు. అంతలోనే తుపాకుల మోత, గుళ్ల వర్షం కురిసింది. ఏం జరుగుతోందో తెలుసుకునే లోపే పదుల సంఖ్యలో ప్రాణాలు బాల్లో కలిసిపోయాయి. తుపాకీ గుళ్ళు శరీరాన్ని ఛేదం చేశాయి. రుధిరధ కోటంతా పారుతుంది. ప్రాణాలు అరచేతిలో పట్టుకుని పరుగు తీస్తూ తుపాకీ గుండెలకు కుప్పకూడేరుకున్నారు. తొక్కిసలాటలు కాళ్ళ కింద నలి పదుల సంఖ్యలు పిల్లలు వృద్ధులు చనిపోయారు. ప్రధాన దారితో పాటు బయటకు వెళ్లేందుకు ఉన్న మరో ఇరుకు సంఘులు సైన్యం ఆక్రమించుకుంది. దీంతో బయట లేని పరిస్థితి. ఒక్కరంటే ఒక్కరు కూడా బయటకు రాకుండా అక్కడ ఉన్న అందరినీ మట్టుబెట్టాలన్నది డైయర్ ప్లాన్. కొందరు ఎటు వెళ్లే దిక్కులే అక్కడే ఉన్న బావిలోకి దొరికారు. అలా 10 నిమిషాల పాటు ఏకబిగిన 600 రౌండ్ల కాల్పులు జరిపారు. పిట్టల్లా నేలనారంత తుపాకులతో పాటు లాఠీలు స్వైర విహారం చేశాయి. సైన్యంలో బెలూచిస్తాన్ సైనికులు, నేపాల్ ఉఖాలు ఉన్నారు. కొందరి చేతులు కత్తులు ఉన్నాయి. దాదాపు 10 నిమిషాల పాటు మారణ కాండ సాగింది. ఏ ఒక్కరిని వదలొద్దని డయ్యర్ పిచ్చి పట్టిన వాడిని అరుస్తూ ఆదేశాలిచ్చాడు. సైనికుల్ని తిట్టసాగాడు. దీంతో గుంపుల్లో చొచ్చుకెళ్లి విచక్షణారహితంగా కాల్చారు సైనికులు. మరికొందరు కత్తులతో వందలాది మంది తలని తెగ నరికారు. తరువాత సైన్యం వెనుదిరిగింది. బాధితుల హాహాకారాలతో ఆ ప్రాంతం మార్మోగింది. గాయపడిన వాళ్లను పట్టించుకునే దిక్కు లేదక్కడ. ఆ మారణకాండలో 379 మంది చనిపోయారని, అంతకుముందు 3 రెట్లు అంటే 1137 మంది చనిపోయారని ప్రభుత్వం పేర్కొన్న మృతుల సంఖ్య 1200, క్షతగాతులు 2000 అని తేలింది. గుక్కిరు నీళ్లు దొరక్క రక్తపు మడుగులోనే బిల్లాడుతూ ప్రాణం పొందారు. వైద్య సాయం అందక తరువాత కూడా చనిపోయిన వాళ్ళందరూ. ఈ అమానుష ఘటనను, హేయమైన రాక్షస కాండను చాలా రోజుల పాటు పంజాబ్ ప్రభుత్వం తొక్కిపెట్టింది. జలియన్ వాలాబాగ్ దురంతం తెలిసి యావత్ జాతి నివ్వెరపోయింది. ఉద్యమ నాయకుల ఒత్తిడితో హంటర్ కమిషన్ చేసింది బ్రిటిష్ ప్రభుత్వం. తలలు తెగి రక్తం ఏరులైన స్థితి, హాహాకారాలతో పరుగు, కళ్ళ ముందే బుల్లెట్ల గుళ్లకు 100,000 బలైన పరిస్థితి ప్రత్యక్ష సాక్షి గిరిధర్ లాల్ వివరిస్తుంటే కమిషన్ సభ్యులు సైన్ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇంత చేసిన నరహంతకుడు డయ్యర్ మాత్రం తాను చేసిన పనిని సమర్థించుకున్నారు తప్ప ఏమాత్రం పశ్చాత్తాపడలేదు. అంతటి భయంకర పని ఎలా చేశామని హంటర్ అడిగితే అది భయంకరం కాదు, నేను భయంకరాన్ని నిర్వర్తించాల్సి వచ్చింది అని నిర్లజ్జగా చెప్పాడు. వాళ్ళని చెలరగొట్టి వదిలేస్తే నా తెలివి తక్కువ అని అయ్యేది, మళ్ళీ అలాగే చేసేవాడు, అందుకే అందరినీ మట్టు పెట్టాలనుకుంటున్నా అని చెప్పాడు. మందుగుండు సామాగ్రి అయిపోయింది కాబట్టి 1600 రౌండ్లే కాల్పులు జరవాల్సి వచ్చిందని, సరిపడా మందుగుండు ఉంటే ఏ ఒక్కరు మిగిలేవారు కాదని తన కసాయితనం బయట పెట్టుకున్నాడు. అంతేకాదు, సాయుధ శకటం లోపలికి తీసుకువెళ్లే వీలే, లేదంటే మెషిన్ గన్లతో ఒక్కరిని వదలకుండా చంపేసేవాడినంటూ రాక్షసత్వాన్ని బయట పెట్టుకున్నాడు. ఈ రాక్షస కాండకు మూల కారకుడు డయ్యరే అయిన నాటి పంజాబ్ గవర్నర్ సర్ మైఖేల్ ఓ డయ్యర్ ప్రధాన పాత్ర పోషించాడు. డయ్యర్ పాత్రను నిర్ధారిస్తూ 1969 ఆధారాలతో ఓ పరిశోధనా పత్రం సమర్పించింది పంజాబ్ యూనివర్సిటీ. 600 సాక్షులు ఇచ్చిన వివరాలతో కూడిన నివేదిక అది. అసంఖ్యాక ఆంగ్లేయులు సైతం డయ్యర్ చర్యను ఖండించారు. అయితే ఆ దుర్మార్గుణ్ణి సమర్థించిన వారు ఉన్నారు. బ్రిటిష్ ప్రభువుల సభ అతని చర్యను సమర్థించింది. సామ్రాజ్యవాదులు అతను చేసింది ఘనకార్యమంటూ 20,000 పౌండ్ల నిధి పోగు చేసిచ్చారు. డిఫెండర్ ఆఫ్ ది బ్రిటిష్ అనే బిరుదుతో సత్కరించారు. ఆ తర్వాత ఆఫ్ఘాన్ యుద్ధంలో డయ్యర్ కు పదోన్నతి ఇచ్చారు. తర్వాత 2 డయ్యర్లను ఇంగ్లాండ్ పంపించేశారు బ్రిటిష్ పాలకులు. ఇంతటి ఘాతానికి పాల్పడి వందలాది అమాయకుల్ని పొట్టన పెట్టుకున్న డయ్యర్ అనారోగ్యంతో చనిపోయాడు. కాళ్ళు చేతులు చుచ్చుబడిపోయాయి. మాట కూడా పడిపోయి నరకం చూశాడు. 1927 62 ఏళ్ల వయసులో గుండె కోట్తో చనిపోయాడు. ఆ రోజు నేను చేసింది సరైందా కాదా అని దేవుణ్ణి అడిగేందుకు నా మరణం కోసం నిరీక్షిస్తున్నాను అని డయ్యర్ అన్నట్టు ది బుషర్ ఆఫ్ అమృత్సర్ జనరల్ రెజినాల్డ్ డయ్యర్ అనే తన గ్రంథంలో రాశాడు నిగల్ కొలెట్. పంజాబ్ ప్రభుత్వ కుట్రతో డయ్యర్ సాగించిన దమనకాండతో భారత జాతి రగిలిపోయింది. దేశవ్యాప్తంగా నిరసనలు విన్నంటే విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ బ్రిటిష్ ప్రభుత్వం ఇచ్చిన సర్ నైట్హుడ్ బిరుదును త్యజిస్తూ వైస్రాయ్ కి లేఖ రాశారు. బందలాది ఉద్యమకారుల ఊపిరి తీసిన జలియన్ వాలా భాగ్ గ్రంథం స్వాతంత్ర్యోద్యమానికి కొత్త ఊపిరినిచ్చింది. ఆ ఘటనే భగత్ సింగ్ లాంటి ఎందరినో యోధుల్ని చేసింది. నాటి దారుణ మారణకాండలో మరో సాక్షి ఉదమ్ సింగ్ ప్రధాన పాత్రధారి మైఖేల్ ఓ డయ్యర్ను వెతుక్కుంటూ వెళ్లి మట్టుబెట్టాడు. ఈ ఘటన తర్వాత ప్రభుత్వ హింస కాస్త తగ్గిందని చెప్పవచ్చు. స్వాతంత్ర్యానంతరం 1961 ఏప్రిల్ 13 జలియన్ వాలా భాగ్ లో ఓ స్మారక స్థూపాన్ని భారత ప్రభుత్వం ఆవిష్కరించింది. ఇప్పటికీ పార్క్ ఆవరణలోని కట్టడాల గోడలపై ఉన్న బుల్లెట్ గుర్తులు వాటి రాక్షస కాండకు సాక్ష్యాలుగా దర్శనిస్తున్నాయి. కవి అన్నట్టు దరహంతకులు తామర్లేన్ చంగీస్ ఖాన్ తో తులగల డయ్యర్ రాక్షసత్వం కరాళ్ళు నృత్యం చేసిన ప్రదేశం జలియన్ వాలా పార్క్. అలాంటి డయ్యర్ తో భారత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ ను పోల్చాడు డాక్టర్ పార్థ చటర్జీ. డయ్యర్ ఉన్మాద క్రీడకు బలైపోయిన భారతీయ వీరులతో పాక్ ఉగ్రవాదులను పోల్చడం మతిలేనితనం. అప్పటి మన శత్రువులు బ్రిటిష్ వాళ్ళైతే ఇప్పుడు చటర్జీ లాంటి వాళ్ళు విద్వేషాన్ని రదిలించుకునే పనిగా పెట్టుకోవడం బాధాకరం. ఈ దేశాన్ని 69 ఏళ్ళుగా వెలువడుతున్న తెలుగు వారపత్రిక జాగృతి నుంచి తీసుకోవడం జరిగింది రచయిత దేవిక. ప్రియమైన మీతో తెలుసుకుందాం మరొక షార్ట్ బ్రేక్ వింటున్నాండి. మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. అందరికి నమస్కారం, నేను మీ గీతా మాధురి. మీరు వింటున్నారు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మడిసన్న కాసంత కళా కోసం ఉండాలయ్యా, ఉత్తినే తింటుంటే మడిసికి గొడ్డుకి తేడా ఏంటది
అంటారు మన రావు గోపాలరావు. అట్టాగే పొద్దస్తమానం పని పని అంటా ఉంటే మన మైండ్ కూడా రోబో అయిపోద్ది కదండి. అందుకని వీలైతే 4 జోకులు, కూసిని సినిమా విశేషాలు, వెరసి సరదా కబుర్లు ఇవన్నీ మోసుకొచ్చేస్తుంది మీ ఆర్జే అశ్విని పెమ్మరాజు సరదాగా కాసేపు అనే శీర్షికన. ప్రతిరోజు సాయంత్రం ఐఎస్టి 4:30 నుంచి 5 గంటల వరకు
వచ్చి ఒక్కసారి నాకు వినమను
సిద్ధమేనా మరి.
అందరికీ నమస్కారం, నేను మీ శ్రీరామచంద్ర. మీరు వింటున్నారు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
నిందతి చందనామి ఇదమపి నిగదతి మాధవ తవ చరణే పతితాహం.
వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం. మీరు వింటున్నారు ప్రేమైన మీతో మ్యాజే భార్గవితో. హలో, వీఆర్ కాలింగ్ ఫ్రమ్ ఇమిగ్రేషన్ అని ఫోన్ లో అవతల నుంచి వినిపించగానే ఇవతల వ్యక్తి వణికిపోతాడు. అదే వాళ్ళకి కావాల్సింది, ఆ భయాన్ని క్యాష్ చేసుకుంటారు, మాటలతో మభ్య పెడతారు, మీ వివరాలు ఒక్కొక్కటిగా చెప్పి కంగారు పుట్టిస్తారు. ఆ మాటలు నమ్మి మోసపోయారా, లక్షల్లో కుచ్చుటోపి పెడతారు. అన్ని రంగాల్లో సైబర్ క్రైమ్ పెరుగుతున్నట్టే విదేశీ విహారంలో కూడా హ్యాకర్స్ చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఆన్లైన్ లో వ్యక్తిగత సమాచారం దొంగిలించి యాత్రికుల జేబులు ఖాళీ చేస్తున్నారు. దేశీయ యాత్రలకు వెళ్లాలనుకున్నా, విదేశాల చుట్టూ రావాలనుకున్నా ఆన్లైన్ లో టికెట్లు బుక్ చేసుకోవడం ఇప్పుడు మామూలే. ఇదే తరగా సైబర్ నేరగాళ్లు విదేశాలకు వెళ్తున్న పర్యాటకులను లక్ష్యంగా చేస్తున్నారు. హ్యాకింగ్ ద్వారా వ్యక్తిగత సమాచారాన్ని కొల్లగొడుతున్నారు. ప్రైవేట్ టూర్ ఆపరేటర్లు ట్రావెల్ ఏజెన్సీల నుంచి యాత్రికుల మెయిల్ ఐడి మొబైల్ నెంబర్ సంపాదించి నేరాలకు పాల్పడుతున్నారు. జనాలను బురిడీ కొట్టించడానికి సైబర్ నేరగాళ్లు కొత్త పంథాను అనుసరిస్తున్నారు. ఇమిగ్రేషన్ కార్యాలయం నుంచి ఫోన్ చేస్తున్నామని చెప్పి, మీరు ఫలానా దేశానికి వెళ్తున్నారు కదా, దరఖాస్తుతో తప్పుడు ధృవీకరణ పత్రాలు సమర్పించారు అంటూ బెదరగొడతారు. సదరు యాత్రికుడు కంగారు పడ్డాడా, మరింత రెచ్చిపోతారు. తప్పుడు సమాచారం ఇచ్చినందుకు చర్యలు తప్పవు అని జైలుకు వెళ్లాల్సి వస్తుందని హెచ్చరిస్తారు. ఆ పరిస్థితుల్లో ఎవరైనా ఈ సమస్య నుంచి గట్టెక్కించమని అడగడం సహజం. ఆ బలహీనతనే సొమ్ము చేసుకుంటారు సైబర్ నేరగాళ్ళు, మోసగాళ్ళు. ఇంత మొత్తం తమ ఖాతాలో జమ చేస్తే ఏ హాని జరగకుండా చూసుకుంటామని హామీ ఇస్తారు. ఆ మాటలు నమ్మేసి అడిగిన సొమ్ము చెల్లించిన తర్వాత కానీ మోసపోయామని తెలియదు. ఇటీవలి కాలంలో ఇలాంటి కేసులు ఎక్కువ సంఖ్యలో నమోదవుతున్నాయని చెబుతున్నారు కేంద్ర నేర పరిశోధన సంస్థ సైబర్ సెల్ అధికారులు. ఇమిగ్రేషన్ కార్యాలయంలో డాక్యుమెంట్లు పరిశీలించిన అధికారులు అన్ని సరిగ్గా ఉంటే ఆమోదం తెలుపుతారు, లేని పక్షంలో అభ్యర్థులను తిరస్కరిస్తారు. అంతేగాని ఫోన్లు చేసి కేసు పెడతామని బెదిరింపులకు పాల్పడరు అని అధికారులు పేర్కొంటున్నారు. మోసగాళ్ల గుర్తులో పడకుండా ఇంటి ఫోన్లు వచ్చిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయమని సూచిస్తున్నారు. ఇమిగ్రేషన్ అధికారులు అని ఫోన్ చేస్తారు, తప్పుడు ధృవీకరణ పత్రాలు సమర్పించారు అని, విషయం అరెస్టు దాకా వెళ్తుంది అని బెదిరిస్తారు. నిజం ఏంటంటే స్టాంపింగ్ సమయంలో తప్పు ధృవీకరణ పత్రాలు ఉన్నట్టుగా తేలితే విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వరు. ఇమిగ్రేషన్ అధికారులు వ్యక్తిగతంగా ఫోన్ చేసి కేసుల గురించి ఎప్పుడూ మాట్లాడరు, ఇది నిజం. సో అలా ఎటువంటి ఉచ్చులు వేసినా, ఎటువంటి వలలు వేసినా మీరు పడకుండా చాలా జాగ్రత్తలు తీసుకోండి. ఇప్పుడు నేను చెప్పాను కదా, అంటే మీకు తెలిసిన వాళ్ళకు కూడా చెప్పండి, వాళ్ళకు కూడా ఈ విషయం తెలియజేయండి. ఎవ్వరూ అక్కడి నుంచి మీకు కాల్స్ చేయరు. ఏమన్నా ఉంటే కనుక డైరెక్ట్ గానే ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది మీకు మెయిల్ ద్వారా కానీ, లేకపోతే డినై చేయడం కానీ ఇలాంటివి జరుగుతాయి. అంటే తప్ప కాల్ చేసి మాత్రం అధికారులు ఎప్పుడూ కూడా మాట్లాడరు అని మాత్రం కంపల్సరీ చెప్పండి. అండ్ ఇవాళ ప్రేమైన మీద కార్యక్రమానికి సైన్ ఆఫ్ చేసి సెలవు తీసుకున్నాను మీ అజయ్ భార్గవి. వింటూనే ఉన్నాయి మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది హరీశ్వరం.
ఇప్పటి వరకు మీరు విన్నారు ఆర్జే భార్గవి గారి ప్రేమైన మీతో కార్యక్రమం. ఏప్రిల్ 13 2018 నాటి ఎపిసోడ్ పునః ప్రసారం.
మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా.
మైండ్ మీడియా
ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
Step into modern luxury at Langham in Grandview. Your boutique, studio plus suite awaits with a premium kitchen, spa-inspired bathroom, and elevated finishes throughout. Just steps from your door, lounge poolside in a private cabana, unwind in the hydrotherapy spa, perfect your swing with virtual golf simulators, or visit the fitness center for a Peloton ride. Availability at Langham is limited. Reserve your studio plus suite today at livepreferred.com.